परः गुरु साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయా।
పరిణామ క్రమంలో మొత్తము మానవ జాతి ఒక విశేషమైనటువంటి స్థితికి చేరుకుంది। ఆ విషయాన్ని మొట్టమొదట ప్రపంచంలోని ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణ మానవ జాతి అర్థం చేసుకోవాలి। దానికి ఈనాడు కమ్యూనికేషన్స్ ఇంత విశాలంగా పెరగటానికి మొదటి కారణం ఈ కంప్యూటర్స్, కమ్యూనికేషన్లో వచ్చినటువంటి కమ్యూనికేషన్ రంగాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ఎందుకు ఈనాడు ప్రపంచంలో ఇంత త్వరితగతిన మానవ సమాజానికి అందింపబడుతున్నాయి అంటే, సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి మానవ శరీరధారులందరూ కూడా ఒకే చేతనత్వ స్థాయికి చేరుకున్నారు। ఆ చేరుకున్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు వాళ్ళు। క్లాసులో పరీక్షకి దగ్గర పడినప్పుడు స్థాయి భేదం ఉండవచ్చు, కానీ పాఠ్యాంశముల యొక్క, సబ్జెక్టు యొక్క పరిమాణం అందరికీ సమానంగా అందజేయబడుతుంది। సిలబస్ అందరిది ఒకటే, సిలబస్ ఖచ్చితంగా పూర్తి చేయబడుతుంది। తేడా ఎక్కడ రావచ్చు? సిలబస్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టు మీద ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, ఆ సబ్జెక్టులో కూడా ఒక విశేషమైనటువంటి ఉపభాగంలో సబ్ సబ్లో ఎక్కువ అభిరుచి ఉండొచ్చు, దాని మీద నువ్వు ఎక్కువ విశేషమైనటువంటి జ్ఞానము ఆర్జించుకున్నప్పటికీ నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని పూర్తిగా నేర్చుకున్నావు, ఇంకా నువ్వు పరీక్షకి తయారు కావచ్చు అనేటటువంటి శంఖారం ఈనాడు చేయబడుతోంది। దీన్ని గుర్తుంచుకోండి, ఇక్కడ మతంతో సంబంధం లేదు, ఇది మీ యొక్క జాతితో సంబంధం లేదు, మీ యొక్క వయస్సుతో సంబంధం లేదు, మీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి దానితో సంబంధం లేదు, దేనితో సంబంధం ఉంది? మీ యొక్క చేతనత్వ స్థాయి ఏ విధంగా పనిచేస్తోంది, ఈ చేతనత్వ స్థాయి గురించి తెలుసుకోవటానికి 14 ఉపకరణాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి, దానినే మనము 14 భువనాలు అంటాం మనం। వీటి యొక్క సాధనే వీటి యొక్క అవగాహనే, వీటిని ఉపయోగించుకోవటమే మనము సంపూర్ణ మానవజాతికి అందించవలసినటువంటి విషయము. మానవజాతికి అందించటం తర్వాత ముందేంటి, మనం నేర్చుకోవాలి దాన్ని. అందుకే మీకు నిరంతరము ఒకే విషయం నేను చెప్పుకుంటూ వస్తున్నాను. నేను పాపము పుణ్యము శాస్త్రాలలో ఏం చెప్పబడి ఉన్నదో, సమాజములో ఏమి ఎలా జీవించాలని చెప్పబడుతున్నదో, ఇవంతా మీకు ముఖ్యం కాదు. సాధకులకి అది ముఖ్యం కాదు. సాధకులకి ఏది ముఖ్యం? అసలు ఈ సృష్టి ఎందుకు ఏర్పడినది? ఈ సృష్టిలో నీ యొక్క పాత్ర ఎంత? ఆ పాత్రలో నువ్వు ఈ శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ దేశకాల పరిస్థితుల్లో, ఈ 20 ఏళ్లలోనూ 30 ఏళ్లలోనూ మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఈ 3 ప్రశ్నలకి అతి స్పష్టమైనటువంటి జవాబు, ఏ విధమైనటువంటి అందులో మించింగ్ ఆఫ్ ద వర్డ్స్ లేవు. అక్షరాలను మింగేయటం, అస్పష్టంగా చెప్పటం, అవునా కాదా అనేటటువంటి ఒక డోలాయమాన పరిస్థితుల్లో మాత్రము సాధకుడు ఉండడు. ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది, వాడు ఇది ఈ జన్మలో ఈ సంవత్సరం నుంచి తన మృత్యు వరకు చేయవలసినటువంటి కార్యక్రమం అని చెప్పటంలో అందరూ ఒకేలాగే ప్రవర్తిస్తారు అని కాదు. మారుతుంది. ఏం మారుతాయి? వర్ణాలు మారుతాయి, ఆశ్రమాలు మారుతాయి. వర్ణాశ్రమ ధర్మాలు అని ఋషులు మనకు అందించినటువంటి ఆ వర్ణాలను, ఆ ఆశ్రమాలను మనం మర్చిపోయాం. ఉదాహరణకి పసుపు రంగే ఉంది వర్ణము. పసుపు రంగు వర్ణము మీద ఆధారపడేటటువంటి చేతనత్వము గల వ్యక్తులు ఏం చేస్తారు? పసుపు అంటే మనం ఏం చెప్పుకున్నాం? సమృద్ధి. బీజం దానికి ఏం చెప్పుకున్నాం మనం? శ్రీం బీజం. అంచేత వాడు ఏం చేస్తాడు? వాడు సమృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. వాడికి ఎక్కడికి వచ్చినా వాడు ఏం నేర్చుకున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆ నేర్చుకున్నది సమృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి నిరంతరమైనటువంటి ఆలోచన వాడి వర్ణంలో ఉంటుంది. ఆ వర్ణం ఎక్కడుంటుంది? వాడి శరీరంలో ఉంటుంది. వాడి శరీరాన్ని కనుక మనం సూక్ష్మ దృష్టితో చూడగలిగితే మనకి ఆ వర్ణాలు కనిపిస్తాయి. పసుపు రంగు గల వర్ణం కలిగించిన వాళ్ళందరూ కూడా శ్రీం బీజోపాసకులే. అలాంటి వాళ్ళ చేతులు దేని మీద పడ్డా ఏమవుతుంది? మట్టి కూడా బంగారంగా మారుతుంది. దానిని వైశ్యులు అన్నారు మన వాళ్ళు. కానీ మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం? ఒక దేశకాల పరిస్థితుల్లో ఒకనొక శరీరధారులకు పుట్టడంతోనే, ఆ జన్మతోనే వాడు కాకపోవచ్చు. వాడి రంగు ఎలా ఉందో, వాడి వర్ణం ఎలా ఉందో, ఆ వర్ణానికి తగినట్టు వాడి ప్రవర్తన ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది. ఇంచేత 4 వర్ణాలు ప్రకృతిలో చాలా ముఖ్యం. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగశ. వాళ్ళ యొక్క గుణాలు కర్మని బట్టి విభాగం జరుగుతుంది తప్ప వాడు ఎక్కడ పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు అనేటటువంటి మీమాంస అసలు ఎప్పుడు కూడా వేదకాలీన ఋషులకి రాలేదు, ఇప్పుడు కూడా మనకి రాకూడదు. ఏమిటి ఆ 4 రంగులు? సూర్యుడి నుంచి వచ్చేటటువంటివి 7 కిరణాలే. 8వ కిరణం మానవ జాతి పట్టుకోలేదు. పట్టుకుందంటే మానవ జాతి స్థాయి నుంచి వాడు మారిపోవాలి. ఇంకో జాతులు ఏ గంధర్వుడు గానో ఏ కింపురుషుడు గానో ఆ జాతిలో పుడితే తప్ప సూర్యకిరణాలకి 7 రంగుల కంటే భిన్నంగా ఉన్నటువంటి రంగులు పట్టుకోలేడు. సూర్యకిరణాలలో 7 రంగులనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ ఉంది, అల్ట్రావైలెట్ ఉంది, ఎక్స్రేజ్ ఉన్నాయి, కాస్మిక్ రేజ్ ఉన్నాయి. కానీ మన శరీరము ఆ వర్ణములను పట్టుకోలేదు. అందులో నీలము, బ్లూ, ఇండిగో, వంకాయ రంగు, వైలెట్, ఊదా రంగు, నీలి ఎరుపు రంగు మిశ్రణతో వచ్చేటటువంటి కొంత మార్పులు. నీలం రంగు చాలా ఎక్కువగా ఉండి ఎరుపు రంగు తక్కువగా ఉంటే దాన్ని ఇండిగో అంటాం. ఎరుపు రంగు ఎక్కువగా ఉండి నీలిరంగు తక్కువగా ఉంటే దాన్ని వైలెట్ అంటాం. అంచేత ఈ మూడు రంగులు బ్లూ, ఇండిగో, వైలెట్ కనుక మనం వదిలేస్తే ఇంకా మిగతావి నాలుగు రంగులు ఎరుపు, కాషాయ రంగు, పసుపు, ఆకుపచ్చ రంగు. ఈ నాలుగు వర్ణాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానము గాయత్రి యొక్క పంచకోశ సాధన అందిస్తుంది మనకి. దీన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ఆరు చక్రాలు, ఐదు కోశాలు, మూడు గ్రంథులు, వీటి యొక్క విజ్ఞానమే మొత్తము ఆధ్యాత్మికత. నిరంతరము అండర్లైన్ చేసుకోండి దాన్ని. మనం ఎప్పుడు మాట్లాడుకున్న హిందువులుగా కానీ, ముస్లింలుగా కానీ, క్రిస్టియన్స్గా కానీ, మిగతా దాంట్లో మాట్లాడుకో మనం. మనం ఏ భాష మాట్లాడుకుంటాం? మానవ శరీరధారులము. మానవ శరీరధారివాడు ఎవడైనా, వాడికి తెలిసినా తెలియకపోయినా, వాడి శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి. ఎలా ఆరు చక్రాలు ఉన్నాయని మనం గమనించగలం? ముక్కు వాసన చూస్తోంది, గంధము, మూలాధార చక్రం, నాలికకి రుచి తెలుస్తోంది, స్వాధిష్టాన చక్రం, కళ్ళు రంగుని ఆకృతిని చూడగలుగుతున్నాయి, మణిపూరక చక్రం, స్పర్శ తెలుస్తోంది, వేడిగా ఉందా చల్లగా ఉందా, అనాహత చక్రం, నోట్లోంచి మాటలు వస్తున్నాయి, వాక్కును ఉచ్చారణ చేయగలుగుతున్నాడు, విశుద్ధి చక్రం. వీటన్నిటినీ కూడా మనస్సుతో కలిసి ఉన్నప్పుడే ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనసు అక్కడ లేకపోతే మనం ఏం తిన్నామో మనకు గుర్తుండదు. కళ్ళ ముందే మనకు తెలిసి ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు, మనం గుర్తించాం. ఇది ఆజ్ఞాచక్రము. అది ఆజ్ఞాపిస్తూ ఉంటుంది ఏ ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఇదంతా కాకుండా దీన్ని కంట్రోల్ చేసేటటువంటి బుద్ధి సహస్రారము. ఇది లేనిది ఎవరికి చెప్పండి? మానవ శరీరధారి అయినవాడు ఎవడైనా ఉంటే ఇవన్నీ ఉంటాయి. తేడా ఆ జెనెటిక్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, ఆహారంలో మార్పుల వల్ల కానీ, వాడు చేసుకున్నటువంటి కొన్ని క్రమాల వల్ల కానీ, కొన్ని ఇంద్రియాలు అంత పటిష్టంగా ఉండకపోవచ్చు. కానీ ఉండటం ఈ ఆరు చక్రాలు అందరికీ ఉంటాయి. ఈ చక్రాలతో వచ్చేటటువంటి జ్ఞానము కోశాలు అంటాం, ఖజానా, రత్నాగారము, ధనము నిలవ చేసుకునేటటువంటి కోశాగారము. ఇవి ఎన్నుంటాయి మన దగ్గర? పృథ్వీతత్వము, మూలాధార చక్రాన్ని ఉపయోగించి మనం సంపాదించుకుంటేటటువంటి కోశము ఒకటి, అన్నమయ కోశము అంటాం దాన్ని. ఈ అన్నమయ కోశం అంతా దేని ద్వారా మనకు వస్తోంది? మూలాధార చక్రం ద్వారా మనకి లభిస్తోంది. ఈ ఖజానా అంతా కూడా అక్కడి నుంచి వస్తోంది మనకి. దాని తర్వాత స్వాధిష్టాన చక్రానికి వెళ్తాం మనం. స్వాధిష్టాన చక్రము ద్వారా మనకి లభించేటటువంటి మొత్తము ఖజానా కామమయ శరీరము, కోరికల శరీరము, అభిరుచుల శరీరము ఏర్పడుతుంది మనకి. టేస్ట్ అంటవే, ఒకళ్ళకి తీపి ఇష్టం, ఒకళ్ళకి కారం ఇష్టం. ఈ తేడా ఉందే, తీపి ఇష్టం, కారం ఇష్టం అన్నది వాడు స్వాధిష్టాన చక్రాన్ని ఉపయోగించుకుని తన అనేక జన్మల సంస్కారాల ద్వారా శరీరంలో నిబిడీకృతం చేసుకున్నటువంటి కామమయ శరీరము, దాన్నే ఆస్ట్రల్ బాడీ అని థియోసఫిస్ట్ అంటారు, వైటల్ బాడీ అని అరవిందో అన్నాడు, ప్రాణమయ కోశము అని మనం అంటాం వేదాంతులు. కానీ అది దేనివల్ల మనం సాధించగలిగాం ఈ ఖజానా అని అంటే, స్వాధిష్టాన చక్రం యొక్క పరిపూర్ణ ఉపయోగం. ఇంకాస్త పైకి వెళ్తాం, మణిపూరక చక్రం వస్తుంది. మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక జ్ఞానేంద్రియం ఉంది, ఒక కర్మేంద్రియం ఉంది. జ్ఞానేంద్రియము కన్ను, కర్మేంద్రియము కాళ్ళు. దీని ద్వారా ఉపయోగించుకుని మనం సంపాదించుకునేటటువంటి కోశము ట్రెజరీ, ధనము మనోమయ కోశము. ఈ మనోమయ కోశాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా వివేచన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మనోమయ కోశాన్ని చాలా డీప్గా చదువుకోవాలి కనుక దాన్ని రెండు భాగాలుగా చదువుతాం మనం. ఒకటి సరూప మనోమయ కోశము, రూపముతో ఉన్నటువంటి మనస్సు, రూపాలను గుర్తించేటటువంటి మనస్సు, రంగులను గుర్తించేటటువంటి మనస్సు, ఇంకోటి అరూప మనస్సు, అంటే కాంక్రీట్గా కాకుండా అబ్స్ట్రాక్ట్గా ఉండేటటువంటి విషయాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి మనస్సు. ఇది ఏ చక్రము ఉపయోగించి సంపాదించుకున్నటువంటి జ్ఞానము? మణిపూరక చక్రము ఉపయోగించి సంపాదించుకున్నటువంటి జ్ఞానము. దానినే ట్రెజరీ కోశము అని కూడా అంటాం, మనోమయ కోశము. ఇంకాస్త పైకి వెళ్తే అనాహత చక్రము. ఈ అనాహత చక్రము వాయుతత్వం వల్ల మన శరీరంలో ఏర్పడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ అనాహత చక్రములో కూడా మళ్ళా ఒక జ్ఞానేంద్రియం ఉంటుంది, ఒక కర్మేంద్రియం ఉంటుంది. వాయుతత్వం యొక్క కర్మేంద్రియము చేతులు, వాయుతత్వం యొక్క జ్ఞానేంద్రియము చర్మము, స్పర్శ. చర్మముతో స్పర్శ యొక్క జ్ఞానాన్ని పొందుతాం, చేతులతో మన స్పర్శను ఇంకోళ్ళకి అందజేస్తాం. దీనివల్ల ఏర్పడేటటువంటి కోశాన్నే మనము విజ్ఞానమయ కోశము అంటాం మనం. అందువల్ల విజ్ఞానమయ కోశంలోకి మనము లోతుగా వెళ్ళగలిగితే ముద్రలు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కేవలము చేతి వేళ్ళని తిప్పుకుంటూ, చేతి యొక్క 5 వేళ్ళు కుడి చేతిలో ఉన్నాయి, 5 వేళ్ళు ఎడం చేతిలో ఉన్నాయి. కేవలము ఈ 5 వేళ్లను 5 కర్మేంద్రియాలకి సంబంధించిన, 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి వేళ్లను ముడుచుకుని కావలసిన పని మనం సాధించుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోకల్లే, కానీ అది విజ్ఞానమయ కోశం అనేది గుర్తుంచుకోండి. నేను అన్నమయ కోశంలో మనసులో ఏ మార్పు రాకుండా విజ్ఞానమయ కోశం యొక్క ఏ విధమైనటువంటి థియరిటికల్ నాలెడ్జ్ లేకుండా చిరుముద్ర పెట్టేస్తాను ఇలాగా నాకు జ్ఞానం వచ్చేయాలి అంటే రాదు. ముద్ర ఇదే, స్విచ్ వేయటం ఏముంది, ఇలా స్విచ్ నొక్కటమే. కానీ స్విచ్ నొక్కే ముందు మన శరీరంలో కావలసినటువంటి మార్పుల్ని మీరు చేసుకోవాలి. అందువల్లనే ముద్రా విజ్ఞానం గురించి నేను మీకు చెప్పటం లేదు. కానీ గాయత్రి మంత్రంలో సాధకుడికి గాయత్రికి 24 ముద్రలు ఉన్నాయి. ఎవరికైతే ఈ 24 ముద్రలు తెలియవో వాడి యొక్క గాయత్రి సాధన నిష్ఫలమైపోతుంది అంటాడు. ఎక్కడ నిష్ఫలం అవుతుంది? విజ్ఞానమయ కోశ స్థాయిలో, అన్నమయ ప్రాణమయ మనోమయ స్థాయిలో నిష్ఫలం అవుతుంది. అది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. కానీ చేతి వేళ్లని మాత్రమే ముడిచేసి ప్రపంచంలో జరిగేటటువంటి మార్పులను మీరు కంట్రోల్ చేయగలరు అన్నది ఒక విజ్ఞానం కనుక మనకి నిజంగా ఇప్పుడు అర్థమైపోయినా, మానసిక స్థాయి మారకుండా ఆ ముద్రలు మనకి ఉపయోగపడవు. అందువల్ల ఆ ముద్రల గురించి మనం డిస్కస్ చేసుకోం. కానీ ముద్రలు కాకుండా ఇంకా చాలా ఉంది విజ్ఞానమయ కోశంలో. ఆ విజ్ఞానమయ కోశం యొక్క ఖజానాను అర్థం చేసుకోవటానికి మనం అనేక జన్మల నుంచి విజ్ఞానమయ కోశంలో సంపాదించుకున్నటువంటి మన ఖజానా, మనం సంపాదించుకున్నాం, అది మన శరీరాల్లో ఉంది ఆ విజ్ఞానమయ కోశం. దాని గురించి కావలసినటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవటము ఎన్నోదైందది 4వది, దీని తర్వాత 5వది, చివరిది ఆనందమయ కోశం, వాక్ శక్తి. ఎంత అందంగా ఉండినా, ఎంత కమ్మగా ఉండినా, ఎంత ఆ వంట యొక్క విజ్ఞానము జ్ఞానము మనకి తెలిసినా, ఆ పెడుతున్న వాడు చీపో అని పెట్టాడు అనుకోండి, ఆ తిండి యొక్క రుచి మీకే ఉండదు. మీరు ఆకలితో ఉండి తింటే తినొచ్చు, కానీ ఆ తిండి యొక్క ఆనందం మనకి లభించదు. అది దేని మీద ఆధారపడి ఉంది? వాక్ మీద ఆధారపడి ఉంది. చాలా కష్టపడ్డాం, ఏమీ చేయడు గురువు, నువ్వు కష్టపడ్డావు అన్న ఒక మాట అంటాడు, మొత్తం అలసట తీరిపోతుంది. చాలా కష్టపడ్డాడు. మిలారపే చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది అసలు కష్టపడటం ఏంటో. మీరేం కష్టపడుతున్నారు అసలు, మనమేం కష్టపడుతున్నాం, మనమేం కష్టపడటంలే. కానీ అక్కడ కూడా ఆ గురువు యొక్క భార్య పర్వాలేదులే నీకు అనేటటువంటి ఆ మాట అంటం వల్ల వాడు అన్ని కష్టాలు కూడా భరించగలిగాడు. ఈ వాక్ శక్తి యొక్క ధనాగారము. వాక్శక్తి యొక్క ఉపయోగం ఎక్కడుందో దానిని మనం ఆనందమయ కోశము అంటాం. ఇంకేత ఆరు చక్రాలు, ఆరు చక్రాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి సంపాదన, మనం దాచుకున్నటువంటి సంపాదన మూడు తాళం చెవులతో భద్రపడి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళ దగ్గర ఏం చేస్తూ ఉంటారు, సాధారణంగా రెండు తాళాలు ఉంటాయి. ఒకటి ఒక మేనేజర్ దగ్గర ఉంటుంది, ఇంకోటి ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఇవి అంతకంటే ఖరీదైనటువంటి ధనాగారం కనుక మూడు తాళాలు ఉంటాయి. ఆ మూడు తాళాలని ఒకేసారి విప్పాలి మీరు. వేరువేరుగా విప్పితే కొంచెం కొంచెంగానే లీక్ అవుతుంది కావలసినటువంటి శక్తి. దానినే బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి అన్నారు. ఇది తప్ప ఆధ్యాత్మికతలో మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేర్చుకోగలిగేది ఏమీ లేదు. పరిణామక్రమంలో మనము ఈ ఆరు చక్రాలలో ఏదో ఒక చక్రం మీద ఒక జీవితంలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అన్ని చక్రాల మీద ఒకేసారి నేర్చుకోలేం కదా. లేకపోతే ఏం చేస్తూ ఉంటాం, ఒక చక్రాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం నేర్చుకోవటానికి. ఇదివరకు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి చక్రాన్ని పూర్తిగా ఉపయోగించుకుని డబ్బు బ్యాంకులో వేస్తూ ఉంటాం. కామర్స్ ఏదో చదివాడు వాడు, దాంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు, దాంతో బ్యాంకులో డబ్బు వేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల పార్ట్ టైంగా లా చదువుతూ ఉంటాడు. ఒక చక్రం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటూ ఉంటాడు, ఇంకో చక్రంతో కోశాలు నింపుకుంటూ ఉండొచ్చు. ఇదంతా నేర్చుకుని, ఇదంతా చేసుకుని కావలసినటువంటి ధనము ఆరు చక్రాల ద్వారా ఐదు కోశాలలో పెంచుకున్నటువంటి వ్యక్తి ఇంకా నాకు చాలు ఆర్జించినది బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనేటటువంటి తాళాలు వీడే వేసుకున్నాడు. ఒకడు లోపల నుంచి తాళం వేసేసుకున్నాడు, కోపం వచ్చి తాళం బయట పారేశాడు కిటికీలోంచి. ఇప్పుడు బయటకు రావాలివాడు. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ డబ్బు సంపాదనలో. డబ్బు అంటే అర్థమైంది కదా. ఐదు కోశాల యొక్క సంపాదనలో ఆరు చక్రాల యొక్క ఉపయోగాన్ని నేర్చుకుంటూ సంపాదించుకుంటూ పోయాడు. సంపాదించుకుంటూ ఏం చేశాడు, తాళం వేసుకుంటూ పోయాడు. తాళం వేసుకుంటూ పోయిన తర్వాత తాళాలు ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. కోశాలు, షట్చక్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వీటి గురించి మనకి ఇంకా అవసరం లేదు. కావలసినటువంటి కోశాలు, కావలసినటువంటి ధనాగారం మన దగ్గర ఉంది. కావలసినటువంటి ధనాగారాన్ని, ధనాన్ని సంపాదించుకోవటానికి కావలసినటువంటి టెక్నిక్స్ మనకి తెలుసు. కానీ ఆ తాళాలను తెచ్చుకోవాలి మనం. ఆ తాళాలను ఉపయోగించుకుని తాళాలు తెరవాలి. బయట పారేశారు కిటికీలోంచి, తలుపులు తెరవాలి. ఏం చేయొచ్చు, తలుపులు బద్దలైనా కొట్టచ్చు మీరు. కానీ అంత అద్భుతమైనటువంటి ధనరాశి ఉన్న దాన్ని అంత ఈజీగా బద్దలు కొట్టే తాళాలు వేయం కదా. అంత సులభంగా బద్దలయ్యేటటువంటి కట్టడాల్లోనూ కట్టం. అంచేత ఈ శరీరం అనేటటువంటి కట్టడం అంత ఈజీగా బద్దలు కొట్టలేం మనం. ఈజీగా అంటే అసలు బద్దలు కొట్టలేం మనం. ఇంకా ఇంకొక దారి ఏంటి, ఖచ్చితంగా తాళం చెవులే మనం తెచ్చుకోవాలి. తాళం చెవులు మనం ఏం చేసాం, బయట పారేశాం. అంచేత ఇంకోడెవడో మనకి తాళం చెవి ఇవ్వాలి. ఆ తాళం చెవి ఇచ్చే వ్యక్తినే మనం ఏమంటాం, గురువు అంటాం. ఇంకోటి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మనంతట మనకి అది ఇంకా తెచ్చుకోలేము, మన లోపల ఇరుక్కుపోయాం. ఆ మూడు గ్రంథులు, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనేటటువంటి మూడు గ్రంథుల్ని తెరిచేటటువంటి తాళం చెవి ఎవడైనా ఇచ్చాడా మీకు? ఇవ్వలేదా? గాయత్రి మంత్రం ఏంటి, వైష్ణవీ శక్తి, బుర్రలు పంచాయో చెప్పాలి కూడా. గాయత్రి మంత్రమే ఆ తాళం చెవి. పేరు చెప్తున్నాం కదా, ఎన్నిసార్లు మనం చెప్పుకోవటం లేదు, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ప్రకృతిలో అనంతముగా ఈ శక్తిధారలు, బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవీ శక్తిధారలు, శాంభీ శక్తిధారలు ప్రవహిస్తున్నాయి. వాటిని మీరు ఉపయోగించుకుని మనలో ఉన్నటువంటి ఈ మూడు గ్రంథులను, ఈ మూడు గ్రంథులు అంటే తెలుసు కదా, ముడులు. ఈ మూడు ముడులను కనుక మనం చేసుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ ఆరు చక్రాలను ఐదు కోశాలను బ్రహ్మగ్రంథి అంటే బ్రాహ్మీ శక్తి వైపు ప్రవహింపజేసుకోవాలంటే అటువైపు ప్రవహింపజేసుకోవచ్చు, వైష్ణవి శక్తి వైపు ప్రవహింపజేసుకోవాలి అంటే అటువైపు ప్రవహింపజేసుకోవచ్చు, శాంభవీ శక్తి వైపు ప్రవహింపజేసుకోవాలి అంటే అటువైపు ప్రవహింపజేసుకోవచ్చు. ఇవేమీ అక్కర్లేదు, ఈ మూడింటిని కూడా ఈ మూడు శక్తిధారలు కంటే పైన ఉన్నటువంటి శక్తి స్థాయి వైపు వెళ్తాము అంటే మహర్ జగత్ భూర్భువ స్వహ కాకుండా ఇంకొక లోకం మహహ అనేటటువంటి లోకము, ఆ లోకానికైనా మీరు మన ప్రయాణం చేసుకోవచ్చు. ఇది మొత్తముగా స్థూలంగా సూక్ష్మముగా ఆధునిక ధర్మము మనకి చెప్పేటటువంటి రహస్యము. ఇందులో కష్టము లేదు, అసంభవమైనది ఏమీ లేదు. కానీ ఇదివరకు మన బుర్రలో దూరిపోయినటువంటి అనేక గ్రంథులను అనేక రకాలైనటువంటి వాటిని మనం తీసేసి మనం నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మూడు గ్రంథులను విప్పేటటువంటి తాళంచం ఏమిటి అంటే మళ్ళా మనం క్వశ్చన్ మార్క్ వేసాం అనుకోండి. అంటే ఇంతసేపు మనం గాయత్రి మంత్రం గురించి చర్చించుకున్నది అర్థం కాలేదనే కదా. దానికి కారణం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో బుర్రను ఉపయోగించుకోవటం మానేశాం మనం, కామన్ సెన్స్ను ఉపయోగించుకోవటం మానేశాం. చాలాసార్లు గురుదేవులు చెప్తూ ఉండేవారు, 10 రూపాయలకే ఒక వజ్రం దొరికింది అని నువ్వు ఆనందంగా ఇంటికి తీసుకొస్తే నువ్వు వజ్రాన్ని తెచ్చినట్ట తేనట్ట? వజ్రాన్ని మాత్రం ఖచ్చితంగా తేలే, ఇంచేత వజ్రం అవుతే అది 10 రూపాయలకి దొరకదు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి కోశాగారం యొక్క తాళంచెవి, ఓం భూర్భస్వత చతుర్వరణ్యం భర్గోదేవస్య ధీమే ధియోన ప్రచోదయాత్ అని మీరు నోటుతో అనగానే తెరుచుకుపోతే ఇంకా తాళంచెవికి అర్థం లేదు. ఇంచేత తాళంచెవి వెనకాతల వాటిని తెరవటానికి కావలసినటువంటి కొన్ని విశేషమైనటువంటి ప్రయత్నాలు కోడ్ వర్డ్స్ ఉంటాయి. ఆ కోడ్ వర్డ్స్ను తెలుసుకునేటటువంటి ప్రక్రియే పంచకోశ జాగరణ. అదే గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన యొక్క మూడవ భాగము. ఇవాళ మనం అన్నమయ కోశం గురించి తెలుసుకుందాం. ఇంచేత మన చేతిలో మనకి పూర్తిగా కంట్రోల్లో మనం ముట్టుకుని దాన్ని స్పర్శించి మార్పు తెచ్చుకోగలిగేటటువంటి కోశము అన్నమయ కోశము కనుక అక్కడ నుంచి మొదలెడదాం మనం. అన్నమయ కోశము అంటే చాలా మందికి ఈ స్థూల శరీరమే గుర్తొస్తుంది, కానీ ఇది అన్నమయ కోశము కాదు. అన్నమయ కోశము యొక్క డబుల్, అందుకే దీన్ని ఈథరిక్ డబుల్ అని పేరు పెట్టారు థియాసఫీలో. మన వేదాంతంలో లింగ శరీరము స్థూల శరీరము అని రెండు పేర్లు పెట్టుకుంటాం మనం. కనిపిస్తున్నటువంటి ఈ శరీరము స్థూల శరీరము. ఈ స్థూల శరీరము లాగే ఉంటూ స్థూల శరీరానికి కావలసినటువంటి ప్రోటోటైప్, ఎగ్జాక్ట్గా ఈ స్థూల శరీరం ఎలా ఉందో అలాగే ఉంటూ దానికి కావలసినటువంటి సూక్ష్మ శక్తుల్ని అందజేసేటటువంటి ఇంకొక శరీరము ఈ స్థూల శరీరముతోనే కలిసి ఉంది, లింగ శరీరము అంటాం మనం. ఆ లింగ శరీరాన్ని అన్నమయ కోశము అంటాం మనం. ఈ స్థూల శరీరాన్ని మనం అసలు పెద్దగా పట్టించుకోం, కానీ ఈ స్థూల శరీరంలో ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా లింగ శరీరంలో ఉంటూ ఉంటాయి. దాన్నే ఇంగ్లీష్లో ఈథరిక్ డబుల్ అంటాం, అంటే దీని యొక్క డబుల్ వేరొక ప్రతిరూపం. అది ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? స్థూల జగత్తులో ఆకలిస్తుంది మనకి, అన్నం తింటాం, కడుపు బరువు ఎక్కుతుంది, బరువు ఎక్కాక మత్తు వస్తుంది. స్వప్న జగత్తులో కూడా ఇలాంటి శరీరాన్నే మనం గమనించుకుంటాం. మన శరీరం ఇలాగే ఉంటుంది, అక్కడ కూడా ఆకలిస్తుంది. మీకు ఆకలిస్తే ఏమవుతుంది? అక్కడ కూడా ఆహారం తినాలనిపిస్తుంది, తినాలనిపిస్తే కడుపు నిండుతుంది, కడుపు నిండితే అక్కడ కూడా బరువుగానే అనిపిస్తుంది. అది లింగ శరీరం. కళలలో మనం ఉపయోగించుకునేటటువంటిది అన్నమయ శరీరం యొక్క కౌంటర్ పార్ట్ ఈథరిక్ డబుల్ లింగ శరీరం. ఇది అంత స్పష్టంగా మీకు అవగాహన కాకపోయినా ప్రస్తుతానికి అది అంతే అని ఒప్పేసుకోండి. అన్నమయ కోశం యొక్క పరిపూర్ణమైనటువంటి సాధన మనం పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఆ లింగ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? భౌతిక జగత్తులో మీకు ఆహారం లభించకపోయినా ఆ లింగ శరీరాన్ని ఉపయోగించుకుని ఎలా ఆహారాన్ని సమకూర్చుకోవచ్చు అనేటటువంటివి ఆ అన్నమయ కోశ లింగ శరీర లక్షణాల్లో మనం తెలుసుకుంటాం. అన్నమయ కోశము అంటే పృథ్వీతత్వము కదా. పృథ్వీతత్వం ఏ చక్రానికి సంబంధించింది? మూలాధారానికి సంబంధించింది. అంచేత మూలాధార చక్రంలో మనం సంబంధించినటువంటి ఏ పని చేయాలన్నా మనకి నాలుగే దళాలు ఉన్నాయి. నాలుగు రకాలుగానే మనం అన్నమయ కోశం మీద ప్రభావం చూపించుకోగలం, అన్నమయ కోశాన్ని మార్చుకోగలం. ఆ నాలుగు దళాల మీద ప్రభావితం చూపించేటటువంటి అన్నమయ కోశానికి సంబంధించినటువంటి శక్తి ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య ఈ నాలుగింటి వల్ల మనం చేసుకోగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను, అన్నమయ కోశము మనకి ఉన్నది. ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య ఈ నాలుగింటి వల్ల మనం చేసుకోగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను, అన్నమయ కోశము మనకి ఉన్నది. ఈ అన్నమయ కోశము పంచతత్వాలలో ఏ తత్వం మీద ఆధారపడి ఏర్పడుతుంది అంటే పృథ్వీతత్వం మీద ఆధారపడి ఏర్పడుతుంది అని మనకి తెలుసు. ఈ పృథ్వీతత్వం మీద ఉండి ఏర్పడినటువంటి ఈ అన్నమయ కోశం యొక్క స్వరూపాన్ని, ఈ అన్నమయ కోశం యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోదలుచుకుంటే నాలుగు కార్యక్రమాలు మనం నేర్చుకోవలసి ఉంటుంది. ఆ నాలుగు కార్యక్రమాలనే ఉపవాసము, ఆసనము, తత్వశుద్ధి, తపశ్చర్య. దీన్ని నేర్చుకునే ముందు ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 6 చక్రాలే కాకుండా 108 విశేషమైనటువంటి మర్మస్థానాలు ఉన్నాయి. యాక్యుప్రెషరు, యాక్యుపంక్చరు, కాలి చర్మంలో కాలిలో కొన్ని ముళ్ళు గుచ్చి, ముళ్ళలాంటి పదార్థాలను గుచ్చి రోగ నివారణ, అరచేతుల్లో ప్రెషర్స్ ఇచ్చి రోగ నివారణ, చాలా పుస్తకాలు ఈ మధ్య వస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్నమయ కోశంలో ఉండేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి సంవేదనశీలము అంటే చాలా సులభంగా స్పందించగలిగేటటువంటి కొన్ని బిందువుల గురించి చెప్పుకుంటాం మనం. ఈ మధ్య చెప్పులు కూడా వస్తున్నాయి, మీరు గమనించారో లేదో, యాక్యుప్రెషర్ చెప్పల్స్, వాటి మీద ఇలా ఎత్తెత్తుగా ఎత్తెత్తుగా ఉంటాయి. మీరు దాని మీద కాలు పెట్టి నడిస్తే మీ శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు నయం అవుతాయని. ఇదంతా కూడా కాకుండా ఎస్ఎస్ఐలో ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ కనిపెట్టారు వాళ్ళు, రాళ్ల మీద ముళ్ళ మీద గెంతటం. చాలా కరెక్ట్ ప్రాసెస్ అది. పూర్వకాలంలో చెప్పులు లేకుండా నడవమంటాం, సాధనా కాలంలో మిమ్మల్ని కూడా నేను చెప్పాను కదా, వీలవుతే చెప్పులు లేకుండా నడవమంటాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మన అరచేతులలో, అరికాళ్లలో, అన్నమయ కోశంలో ఉన్నటువంటి 108 కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని యోగ విజ్ఞానంలో ఉపత్యికలు అంటాం. ఉపత్యికలు అంటే ఏంటి? నాడీ గుచ్చాలు, నర్వ్స్. మన శరీరము లింగ శరీరాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైనా మర్రి చెట్టు ఆకు చూశారు కదా, వటవృక్షం యొక్క ఆకు ఎండిపోయి రాలిపోతే ఒక నెట్వర్క్ లా కనిపిస్తుంది, గీతలు 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 గీతలుగా, ఒకదాని మీద ఒక గీతలు ఒకదాని చూశారు ఎప్పుడైనా? అది అలాగా మన శరీరం అంతా కూడా రకరకాలైనటువంటి నాడులతో ముందు ఏర్పడుతుంది. మనకు అవి కంటికి కనిపించవి, అతి సూక్ష్మమైనటువంటి నాడులతో ఏర్పడుతుంది. ఈ నాడులు చేతి దగ్గర నుంచి వచ్చాయనుకోండి, అప్పుడేమో వాళ్ళు ఈ గీతలు ఇలా 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 క్రాస్ సెక్షన్స్ ఏర్పడుతున్నాయి కదా క్రిస్ క్రాస్గా, అవేమో వాళ్ళు కొన్ని చోట్ల వంగు ముడతపడాలి. ముడతపడినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక ముడిలాగా ఏర్పడుతుంది. ఆ ముడిలాగా ఏర్పడినటువంటి బిందువులను ఉపత్యకలు అంటాం మనం. అదే న్యాచురల్గా శరీర నిర్మాణ కార్యక్రమంలో జరిగేటటువంటిదే. అలాంటివి 108 మన శరీరంలో ఉన్నాయి. ఆ 108 మన శరీరంలో ఉన్నటువంటి వాటిని కనుక మనం మార్చుకోగలిగితే మన యొక్క ఆలోచన విధానాలు, మన యొక్క జీవిత విధానాలు పూర్తిగా మారిపోతాయి. వాటిని ప్రభావితం చేయటానికి కావలసినటువంటి ఉపవాసాలు, ఆసనాలు, తత్వశుద్ధి, తపశ్చర్య మనం చేయాలి తప్ప, ఉపవాసం అంటే నీళ్లు మానేశం, ఆహారం మానేశం, ఉప్పు మానేశం, పంచదార మానేశం, ఇదంతా కరెక్టే కాదంటేనే ఇది కూడా ఉపవాసమే. కానీ ఆ ఉపవాసం చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఉపత్యకలు అని చెప్పానే, వాటి మీద ఎలాంటి ప్రభావం ఏర్పడుతుందో తెలుసుకునేటటువంటి విద్య ఉపవాసము. దానికంటే ముందు కొన్ని విషయాలు ఇక్కడ గురుదేవులు ఇచ్చారు, వాటిని ఒక పాయింట్స్ లాగా రాసుకోండి. ఇంధక జాతి ఉపత్యకలు, ఇంధిక జాతి ఉపత్యకలు చంచలత్వాన్ని శరీరంలో కలగజేస్తాయి, అస్థిరత్వాన్ని కలగజేస్తాయి, ఉద్విగ్నత కలగజేస్తాయి. ఇది శరీరంలో ఎక్కడ ఉంది అన్నది మీకు హోంవర్క్ అన్నమాట. మన గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క నెర్వ్ సెంటర్ మీద ఆనందమయ కోశం నుంచి డైరెక్ట్గా లింక్ ఇస్తుంది మీకు. అందుకు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంధిక అనేటటువంటిది ఇప్పుడు చెప్పాను నేను మీకు, చంచలత్వము, అస్థిరత్వము, ఉద్విగ్నత. చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి, అయితే చిన్నపిల్లలాంటి పెద్దవాళ్ళల్లో. అంటే ఏంటి సరిచేయాలన్నమాట వాళ్ళ శరీరంలో? ఇంధిక అనేటటువంటి ఆ ఉపత్యకను కనుక మనం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని కోసి పారిస్తే, తరిచే లోతుల్లోకి వెళ్ళారు వాళ్ళు. కావలసిన విధానాన్ని, కావలసిన దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ముఖ్యంగా జ్వరగ్రస్తులు, ఏ విధమైనటువంటి రోగం వచ్చినా కూడా ఎక్కువ సార్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంలో నీళ్లు తాగితే చాలా త్వరగా టెంపరేచర్ కంట్రోల్ అవటం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నా శరీరంలో కూడా, ఇతరుల శరీరంలో కూడా నీళ్లు ఎక్కువసార్లు తాగటం, నెమ్మది నెమ్మదిగా తాగటం, జలతత్వ శోధన, దాని తర్వాత అవాయుతత్వం, ప్రాణాయామం ఒకటి చాలా మంచిది. ప్రాణాయామం గురించి, ప్రాణమయ కోశం గురించి చదువుకున్నప్పుడు చూసుకుందాం. ముఖ్యంగా వాయుతత్వ శోధన యజ్ఞాల ద్వారా చాలా బాగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. అంచేత వారానికి ఒకరోజైనా ప్రతి ఇంట్లో యజ్ఞం జరగటం అనేది ఒక నియమంగా కనుక పెట్టుకుంటే ఆ వాయుతత్వ శోధనలో చాలా ఉపయోగపడుతుంది. పేరిస్ నగరంలో ఉన్నటువంటి ప్యాస్చర్స్ ఇన్స్టిట్యూట్ 1962 ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. టైఫాయిడ్, టీబీ ఉన్నటువంటి రోగుల గదుల్లో పంచదార మండుతో ఉన్నటువంటి నిప్పు మీద వేస్తే టైఫాయిడ్ క్రిములు, టీబీ క్రిములు చావటం గమనించారు. దాని తర్వాత ఏమైందో ఆ పేపర్ యొక్క డీటెయిల్స్ నేను కంటిన్యూ చేయలేకపోయాను. కాశీలో ఎప్పుడో చదివాను నేను, కానీ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ మీరు పేపర్లో కూడా చదివి ఉంటారు, హిందూ పేపర్లో కూడా వేశాడు. ఒక హిందీ టీచర్, వాళ్ళ కుటుంబం చచ్చిపోతాం కదా ఎలాగో, చచ్చిపోతూ చచ్చిపోతూ యజ్ఞం చేసుకుని చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు. ఆ ఒక్క కుటుంబం బతికింది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు కూడా. అంటే వాయువు యొక్క పొల్యూషన్ని హవనం, మిగతా పొల్యూషన్ ఏం చేయలేదు అది, కానీ వాయువులో కనుక పొల్యూషన్ విషాలుంటే హవనము ఖచ్చితంగా దాన్ని తీర్చేస్తుంది. అంచేత వాయుతత్వ శోధనకి యజ్ఞము చాలా మంచిది. ముఖ్యముగా యజ్ఞీయ వాతావరణం ఎక్కడున్నదో అక్కడ ప్రాణాయామాలు కనుక చేసుకోగలిగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. దాని తర్వాత ఆకాశతత్వం, ఆకాశతత్వ సాధనే గాయత్రి మంత్ర జపం. ఆకాశం అంటే ఏం చెప్పుకుందాం మనం? ఆకాశం యొక్క తన్మాత్ర శబ్దము, శబ్దము మంత్రము. మంత్రాలలో గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ అసలు అది తరగటం లేదు, ఎంత తొందరగా చెప్దాం అనుకున్నా. అంచేత ఆ గాయత్రి మంత్ర ఉచ్చారణ నిరంతరము సాధకుడు చేస్తున్నప్పుడు అతని శరీరంలో ఉన్నటువంటి ఆకాశము సహజంగానే పోషణ పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది, అతనిలో దైవీ గుణాలు అభివృద్ధి చెందుతాయి. అంచేత ఈ విధంగా మనం ఉపవాసాల గురించి తెలుసుకున్నాం, తర్వాత ఆసనాల గురించి తెలుసుకున్నాం, తత్వశుద్ధి గురించి తెలుసుకున్నాం. నాలుగోది ఒకటి మిగిలిపోయింది, అన్నమయ కోశ తపస్సు. తపస్సుల్లో నేను మీకు గాయత్రి మంత్ర సాధకులు చేయవలసినటువంటి సూర్యుడు 12 రాశుల్లో ఉన్నటువంటి 12 తపస్సుల గురించి నేను మీకు చెప్పాను. ఆ 12 తపస్సుల్లో మీకు నచ్చిన ఏదో ఒక తపస్సుని మీరు ఎన్నుకోవచ్చు. ఆ 12 తపస్సులు మీకు గుర్తున్నాయి కదా, అస్వాద వ్రతము, కషాయ కల్మషాల నిష్కాసన వ్రతము, ఆర్జవ తపస్సు, రకరకాలైనటువంటి తపస్సులు. ఆ 12 తపస్సుల్లో మీకు కావలసినటువంటి తపస్సును మీరు ఎన్నుకోండి. కానీ ఇంత గందరగోళంలో కూడా టూకీగా సింపుల్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారాన్ని భగవంతుడికి అర్పించి తినండి. ఆ అర్పణ చెప్పాం కదా, భగవంతుడికి మనం ఎలా నివేదన చేస్తాం, మరి అలా నివేదన చేస్తే అట్ట మీరు కాస్త టైం ఇవ్వండి. భగవంతుడు యొక్క శక్తి ఆహారం మీద పడి ఆ ఆహారం యొక్క సంస్కారాలు మారటానికి, దానికోసం మన ఋషులు చెప్పినటువంటిది ఏంటి, భగవద్గీతలోని 15వ అధ్యాయం అన్నం వడ్డిస్తున్నప్పుడు మీరు చదవటం మొదలెడితే ఓ 3 నిమిషాలు పడుతుంది కదా. ఆ భగవద్గీతలోని 15వ అధ్యాయంలో ఉన్నటువంటిది అహం వైశ్వానరో భూత్వ పచామ్యన్నం చతుర్విధం అనేటటువంటి ఆ శ్లోకానికి వివరణ 15వ అధ్యాయం. అంచేత ఆ అన్నమయ సాధన, అన్నమయ కోశ సాధనకి ఆహారాన్ని అందరూ కలిసి తింటూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ 3 సార్లు చేసుకున్న తర్వాత ఇంకా మీకు వీలుంటే, ముఖ్యంగా ఇక్కడ నేను ముత్తుకునేది ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారు అనే దానికి అన్ని కలిసి రావాలి, కానీ ఇక్కడ అదే రకమైనటువంటి భావనలో చేరినటువంటి మీరు అది ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఆ సంస్కారాల ప్రభావమేమో. అంచేత ఆ 15వ అధ్యాయం చదువుకున్న తర్వాతే భోజనం చేయండి. అన్నమయ కోశ ఆహారం గురించి అయిపోయింది కదా. జలతత్వ సాధనకి ఏం చేయమన్నాను, నీళ్ళని ఎప్పుడు తాగినా మిల్లిమిల్లిగా తాగండి, ఎప్పుడు తాగినా ఇక్కడ మిల్లిగా తాగండి. మీకు మంత్రాలు గుర్తుంటే యజుర్వేదంలో కావలసిన మంత్రాలు ఉన్నాయి వాటర్ మీద, ఆ మంత్రాలు మీరు ఉచ్చారణ చేసుకుంటూ చేయొచ్చు. లేదు గాయత్రి మంత్రాన్ని, ఈ నీరు నేను తాగుతున్నాను, ఈ నీటి వల్ల నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి డెవలప్ అయ్యి నా బుద్ధి సన్మార్గం వైపు వెళ్ళుగాక అనుకుంటూ తాగండి. మార్నింగ్ వాక్కి కనుక మీరు వెళ్తున్నప్పుడు మిగతా కబుర్లు అవి ఏమీ చెప్పుకోకుండా గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఆ ఉషోదయపు వేళల్లో ఆ సూర్యకిరణాలు నా అంతఃకరణంలో ప్రవేశించి నా అంతఃకరణ చతుష్టయాన్ని మాలిన్యరహితంగా చేస్తోంది. ఎన్ని రకాల పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకుంటారో మార్నింగ్ వాక్లో, ఏదనవసరం అసలు. స్నేహితులు అందరూ కలిసి వెళ్ళండి, ఏమీ తప్పులేదు, కానీ అందరూ ఈ భావంతో చేయండి. పక్క వాళ్ళు వింటలేదు మాస్టరు, నేర్పండి వాళ్ళకి, తెలియకపోతే ఇది చాలా మంచిది అని. మార్నింగ్ వాక్ పృథ్వీతత్వ సాధన, వీలవుతే చెప్పు లేకుండా వెళ్ళండి, ఏమీ పర్వాలేదు. సుగంధం పుష్టివర్ధనం, భూమిని సుగంధి అంటారు. మీరు ఎన్ని రకాల మాలిన్యాలు భూమిలో వేసినా దుర్వాసన మాత్రం మీకు రాదు. మిగతా చోట్ల దుర్వాసన వస్తుంది, కానీ భూమిలోంచి దుర్వాసన రాదు. అన్ని విషయాలను అది తీసేస్తుంది కనుక. అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది కదా అని మేము చెప్పులు మేజోళ్ళు వేసుకు వెళ్తామని కాకుండా, మార్నింగ్ వాక్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కొంచెం సాహసం చేసి చెప్పులు లేకుండా నడవటం నేర్చుకోండి. లేదు ఇంటి మీద డాబా మీద అవసరాన్ని బట్టి, లేదు కొంచెం దూరంగా వెళ్ళగలిగే వాళ్ళు ఏ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కో, లేకపోతే ఇటువైపు కూడా ఖాళీ జాగా ఉన్నట్టుంది రెడ్డి కాలేజీ, అక్కడ ఆ ఖాళీ జాగాకి వెళ్ళవచ్చు. ఇదేంటిది పృథ్వీతత్వ సాధన. వాయుతత్వ సాధన, యజ్ఞం జరుగుతున్న చోట్లకి వెళ్ళొచ్చు. రేపు ప్రాణాయామము, ప్రాణమయ కోశం గురించి మనం చదువుకుంటున్నప్పుడు రకరకాల ప్రాణాయామాల గురించి చదువుకుంటాం వాయుతత్వ సాధనకి. అంచేత మన నిత్య జీవితంలోనే ఈ సాధనని కల్పేసుకోవచ్చు. మీరు వేరుగా ఏం చేయక్కర్లే. మంచినీళ్ళు తాగుతున్నప్పుడు జలతత్వ సాధన, మార్నింగ్ వాక్కి వెళ్తున్నప్పుడు పృథ్వీతత్వ సాధన అయిపోతుంది, ఆకాశతత్వ సాధన అయిపోతుంది, మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా ఆకాశతత్వ సాధనే అవుతుంది. వారానికి ఏదో ఒకరోజు, ముఖ్యంగా గురువారం, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చాలా ఉపయోగపడుతుంది. వారానికి ఒకరోజు మౌనం ఉండటం, ఉపవాసం ఉండటం ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు మాట్లాడకండి. ఇంకా అది ఎన్నిసార్లు రకరకాలుగా నేను చెప్పటానికి ప్రయత్నం చేసినా మౌనం అర్థం అవటం లేదు దాని విలువ. ఆ వాగుడు అలవాటైపోయి పనికిరాని వాగుడు, అర్ధరహితమైనటువంటి వాగుడు. ఎందుకు పనికిరాని వాగుడు? మనకి ఉపయోగం ఉండదు, ఎదుటివాడికి ఉపయోగం ఉండదు. కేవలం ఒకళ్ళనొకళ్ళను కించపరచుకోవటానికి, మానసికమైనటువంటి క్లేశాలు తెచ్చుకోవటానికి, ద్వేషాలు తెచ్చుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఆ వాగుడిని కట్టిపెట్టి మౌనం, ముఖ్యంగా గురువారం అన్నాడు. మరి ఆ రోజు ఆఫీసర్ పిలిస్తే మాస్టరు మాట్లాడతాం, ఆఫీసర్ పిలిస్తే ఏం చేస్తాం? కామన్ సెన్స్ అని చెప్పే కదా. బంధువులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలని లేకపోతే మౌనాన్ని మీరు అడ్డుపెట్టుకోవచ్చు. మాట్లాడాలి, మౌనాన్ని అడ్డుపెట్టుకోకండి, మీ ఇష్టం. చాలా ఉపయోగపడుతుంది మౌనం. ఇదంతా మనసులో ఉంచుకుని ఈ సాధనలన్నీ కూడా నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు మీరు ఉపయోగించుకోవాల్సిందే తప్ప వేరుగా దీనికోసం ఏం చేయక్కర్లే. మీరు ఎప్పుడెప్పుడు మీరు ఆహారం తీసుకుంటారో, ఎప్పుడెప్పుడు మీరు నీరు తీసుకుంటారో, ఎప్పుడెప్పుడు మీరు గాలి పీల్చుకుంటారో, ఎప్పుడెప్పుడు మీరు మాట్లాడుకుంటారో, అప్పుడప్పుడు వృద్ధితత్వ శోధన అవుతూ ఉంటుంది, జలతత్వ శోధన అవుతూ ఉంటుంది, అగ్నితత్వ శోధన అవుతూ ఉంటుంది, వాయుతత్వ శోధన అవుతూ ఉంటుంది, ఆకాశతత్వ శోధన అవుతూ ఉంటుంది. ఈ విధంగా మన జీవితాన్ని 24 గంటలు సాధనామయంగా చేసుకోవటమే గాయత్రి మంత్రం యొక్క ఉద్దేశము. దీన్ని మనం మనసులో ఉంచుకుని రేపు ప్రాణమయ కోశము గురించి చదువుకుందాం మనం. స్వస్తి.